అక్కడ అందరూ వింటూనే ఉంటారు, మేరా భారత్ మహాన్. కానీ దాని వెనకాతలు ఉన్నటువంటి సైన్స్ తెలియదు మనకి. టీబీ పేషెంట్ చీకటిగా చెమ్మగా అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉంటాం. కొండ ప్రదేశంలో, పరిశుద్ధమైనటువంటి ప్రదేశంలో తీసుకెళ్ళి ఉంచుతాం శానిటోరియంస్ లో. ఇందుకు అలాంటి వాతావరణం ఉంటే తప్ప మీరు ఎంత మంచి మందులు వేసినా కూడా లాభం ఉండదు. మన ఆధ్యాత్మిక విజ్ఞానం పనికి రాకపోవటానికి కారణం ఏంటి అంటే మనము మన తీర్థక్షేత్రాలను ఉపయోగించుకోవటం లేదు. గాయత్రి మంత్ర శక్తి లింక్ మీరు పెట్టుకోవాలి అంటే ఆ మంత్రశక్తి ఎక్కడ ఆవిర్భవించిందో అక్కడికి వెళ్ళి చేసుకోవాలి. ఎక్కడ ఆవిర్భవించింది? సప్త ఋషులు ఉన్నటువంటి క్షేత్రములు. యుగ యుగాలుగా కొంచెం ఆ టైం కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. చాలా సీరియస్ గా లెక్చర్ వినండి మీరు. ఆ టైం కాన్సెప్ట్ అర్థం అవ్వాలి మీకు. నేనేం చెప్తున్నాను మీకు అర్థం అవ్వాలి. గాయత్రీ మంత్రము యొక్క వైబ్రేషన్, గాయత్రి మంత్రం యొక్క స్పందనలు ఒక్క భారతదేశంలోనే ఉన్నాయి, ఇంకెక్కడా లేవు. ఆ స్పందనలు చాలా ఎక్కువ ఎక్కడున్నాయి అంటే సప్త ఋషుల సాధనా స్థలములో. ఆ స్పందనల్ని పట్టుకొచ్చి కొన్ని కోట్ల 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 గాయత్రి మంత్ర జప స్పందనలు ఈనాటికి జరిగేటటువంటి ఒక క్షేత్రం ఉన్నది హరిద్వార్ లో. దాన్ని శాంతికుంజ్ అంటాం. ఇక్కడ కనిపిస్తుంది. ఆ స్పందనలకి మీరు ట్యూన్ అవ్వాలి. రిజల్ట్స్ రావాలి అంటే, ఫలితాలు రావాలి అంటే, అంతే. ఇంకా ఎవరికైనా చాలా ఎక్కువ కోరిక ఉంది మేము చేస్తాము అంటే సైట్ సీయింగ్ కి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడికో తిరుగుతారు. ఒక్కసారి హరిద్వార్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఎవడు చూడడు. కానీ మాకు ఫలితాలు రావటం లేదండి, మాకు లాభాలు రావటం లేదండి, మేము చేస్తున్నామండి, ఏమీ అవ్వలేదండి. ఒక మీరు ఇంజనీర్ అవ్వాలి అంటే 30 మైళ్ళు 40 కిలోమీటర్లు దూరం ప్రయాణం చేసి బస్సుల్లో వాటిలో నిద్రపెట్టండి. బస్సుల్లో వాటిలో మీ స్టూడెంట్స్ ని పొద్దున్నే నిద్రలేచి 40 కిలోమీటర్లు వెళ్తున్నారు హైదరాబాద్ లోనే, మళ్లీ సాయంత్రం 40 కిలోమీటర్లు తిరిగి వచ్చి మళ్ళా రేపు పొద్దున్నే వెళ్తారు. కానీ దీనికి మాకు వీలుందండి, మా ఇంటి పక్కన పెట్టండి సార్ క్లాసులు. ఏం పెడతాం ఇంటి పక్కన? ఎలా పెడతాం? మీ ఇంటి పక్కన పెడితే వాడి ఇంటి పక్కన ఉండదు. ఆ సీరియస్నెస్ అర్థం చేసుకోండి. ఒకే రకమైనటువంటి మనుషులు ఒక చోట చేరితేనే ఫలితాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి నేను చెప్తున్నాను. లైక్ అట్రాక్ట్స్ లైక్. సజాతీయ తత్వాలు పరస్పరము ఆకర్షించుకుంటాయి. ప్రపంచం యొక్క నియమం ఇది. రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, ముఖ్యంగా సీజన్ టికెట్స్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేశారో లేదో, పేకాట ఆడే వాళ్ళందరూ ఓ డబ్బా ఇస్తారు, పుస్తకాలు చదువుకునే వాళ్ళందరూ ఓ చోటు చేరుతారు, పాలిటిక్స్ డిస్కస్ చేసుకునే వాళ్ళందరూ ఓ చోటు చేరుతారు ఆ రైలు డబ్బాలోనే. అది మనకేం విచిత్రం అనిపించదు. కానీ మేము ఇంట్లోనే కూర్చుని గాయత్రి మంత్ర జపం చేసుకుంటామండి, ఇంట్లోనే కూర్చుని అంతా చేసుకుంటామండి, వాట్ నాన్సెన్స్. మీకు అర్థమవుతోందా మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం? పిల్లలు చదువుకోవాలి అంటే 1000కి 1000 డబ్బు పెట్టి స్కూల్కి పంపిస్తాం మనం. వాడు స్కూల్కి వెళ్ళని మొర్రో అంటే సాగుగుట్టి పంపిస్తాం 1వ క్లాస్, 2వ క్లాస్, 3వ క్లాస్కి. కానీ గాయత్రి మంత్ర జపం చేయాలి అంటే మా ఇంట్లో కూర్చొని చేస్తామండి. కుదరదు. ఏ సైన్స్, ఒక విద్య నేర్చుకోవాలి అంటే ఒక స్కూల్ లాగానే గాయత్రి మంత్ర విద్యాలయాలు స్టార్ట్ కావాలి. నా కోరిక అది. అది చేసి చూపిస్తే గాని మీకు తెలియదు. అంటే వీఆర్ పైనీర్. ఏ విధంగా అయితే భౌతిక విజ్ఞానాన్ని ఒక చోటకి వెళ్ళి ఎంత దూరమైనా నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేస్తున్నాము, ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవటానికి కూడా లైక్ మైండెడ్ పీపుల్ అందరూ ఒక చోటకి రావాలి. ఇది ఫస్ట్ కండిషన్ విద్య నేర్చుకోవటానికి. ఎవరిళ్లలో వాళ్ళు కూర్చుంటే విద్య రాదు. లేకపోతే ఇన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టక్కర్లేదు, సామూహికంగా సీరియస్ గా విద్య నేర్పేటటువంటివి రెసిడెన్షియల్ కాలేజెస్ గా డెవలప్ అవుతున్నాయి. వాట్ ఈస్ రెసిడెన్షియల్ కాలేజ్? ఒకే రకమైనటువంటి విద్య నేర్చుకోవటానికి అందరూ ఒక చోటకి చేరి భోజనం అక్కడే చేస్తారు, నిద్ర అక్కడే పోతారు. మనము వేలకు వేలు ఖర్చు పెట్టి మన పిల్లల్ని రెసిడెన్షియల్ కాలేజీలో చేర్పించడానికి రెడీ అవుతాం, కానీ గాయత్రి మహావిద్య నేర్చుకోవటానికి మాత్రం ఒక చోట జారటం లేదు. ఈ క్లాసులు ఆ దృష్టికోణంతో పెట్టబడ్డాయి. కానీ ఈ విద్య నేర్చుకోవటంలో ఒక విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ ఉంది. హిట్లర్ దాన్ని కనిపెట్టాడు, హిట్లర్ దాన్ని ఉపయోగించుకున్నాడు. దాన్ని జియో పాలిటిక్స్, మీలో ఎంతమంది విన్నారు జియో పాలిటిక్స్ అనే పేరు? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జియో పాలిటిక్స్ అన్నా తీర్థక్షేత్రాలన్నా ఒకే. మనం ఏమనుకుంటామంటే ఫలానా పార్టీ పవర్లోకి వచ్చింది, ఫలానా వ్యక్తి ఒక కరిస్మాటిక్ లీడర్, వాడుంటేనే ఓట్లు పడతాయి. తెర వెనకాతల కథ లేదు. భారతదేశము ఆ తెర వెనకాతల కథల్ని పట్టుకుంది. ఆ తెర వెనకాతలు ఉన్నటువంటి దాన్ని తీర్థక్షేత్రము అంటాం. తీర్థి కుర్వంతి తీర్థాన్ని, ఆ తీర్థక్షేత్రాలను తీర్థముగా మార్చేటటువంటి మహావ్యక్తుల్ని మనము గురువులు అంటాం. వాళ్ళు ఎక్కడుంటే అది తీర్థక్షేత్రం అయిపోతుంది. సాయిబాబా సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉంటాడు అంటాము, కానీ షిరిడీకి వెళ్తాం. సాయి మీద భక్తి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా షిరిడీకి వెళ్తాడు. ఎందుకు? ఆ సాయి తత్వం యొక్క పవర్ షిరిడీలో కేంద్రీకృతమైంది. అలాగే గాయత్రి తత్వం యొక్క పవర్ హరిద్వార్లోను మథురలోను సెంటర్ అయింది. అది అర్థం అవ్వాలి. సైన్స్ హైట్ సింగ్ లాగా వెళ్ళిపోయి మా స్నేహితుడు ఒకతను, నేను ఏం చెప్పబోతున్నాను చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది, ఇంకంటే మీరు తరచూ వింటూ ఉంటారు కనుక, కానీ మిగతా వాళ్ళకి అర్థం కాలేదు కనుక చెప్తున్నాను. మా స్నేహితుడు ఒకతను హిమాలయాలకు వెళ్ళాడు. హిమాలయాలకు వెళ్తూ నాతో ఏం చెప్పాడు అంటే, నేను బద్రీనాథ్కి కూడా వెళ్తున్నాను అన్నాడు. అంటే నేను చెప్పాను, బద్రీనాథ్లో శ్రీకృష్ణుడు వాళ్ళు కూడా తపస్సు చేశారు, అంటే బద్రీనాథ్లో మీరు 3 రాత్రులు ఉండగలిగితే ఉండండి అన్నాను. ఉంటానండి, దానికి ఉంది నా ఉద్దేశం, తప్పనిసరిగా ఉంటాను. తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత నేను చాలా కుతూహలంతో అతన్ని అడిగాను, బద్రీనాథ్లో 3 రాత్రులు గడిచావు నువ్వు, ఇంతకీ ఏమైంది, ఏదైనా వచ్చిందా ఎక్స్పీరియన్స్? నాకు ఒకటి బాగా అర్థమైంది రా, బద్రీనాథ్లో కూడా ఇడ్లీ సాంబార్ దొరుకుతుంది. బద్రీనాథ్కి వెళ్ళి మనం చూసింది ఏంటి అంటే ఇడ్లీ సాంబార్ దొరుకుతుందండి. మన భారతదేశంలో ఎంత అద్భుతమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయో దాన్ని మనం ఉపయోగించుకోవటం రాలే. దాన్ని ఉపయోగించుకోవాలి అంటే గాయత్రి మంత్రం తప్ప ఇంకో మెథడ్ లేదు. మీరు అర్థం చేసుకోండి, ఏ జబ్బు ఉంటే ఆ జబ్బుకి తగిన మందు వేయాలి తప్ప నాకు దాని మీద రుచి లేదండి, నేను ఇంకో ఉపాసన చేస్తానండి. కుదరదు. మీరు ఆధ్యాత్మిక విద్యను నేర్చుకోవాలి అంటే కనీసము మీ జీవితంలో 24 ఏళ్ల పాటు గాయత్రి మంత్ర జపము జరిగి ఉండాలి. అది అక్కడ చెప్పబడింది, జన్మనా జాయతే శూద్రః, తల్లిదండ్రుల నుంచి జన్మించినప్పుడు నువ్వు శూద్రుడుగా ఉంటావు. సంస్కారాత్ ద్విజ ఉచ్యతే, సంస్కారాల వల్ల నువ్వు ద్విజుడు అనిపించుకుంటాడు. ఇది అర్థం చేసుకోండి. ఈ కాలంలో ఉన్నటువంటి ది క్యాస్ట్ ఫీలింగ్ మన భారతదేశం యొక్క సంస్కృతి కాదు. చాలా చాలా జాగ్రత్తగా ఇది మీరు అర్థం చేసుకుని ఆ మానసిక స్థితి మీరు తెచ్చుకోవాలి. నువ్వు పుట్టగానే బ్రాహ్మణుడుగా పుట్టలేవు, పుట్టగానే క్షత్రియుడుగా ఉండలేవు, పుట్టగానే వైశ్యుడుగా ఉండలేవు. ఇంపాసిబుల్ అది. అది అర్థం చేసుకోండి. నువ్వు పుట్టగానే ఏ స్థితిలో ఉంటావు అంటే శూద్రుడుగా ఉంటావు. ఉళ్ళు మండిపోతుంది మనుషులకి చెప్పింది ఏంటో, కానీ మనం చేయగలిగేది ఏమీ లేదు. ఒక విజ్ఞానాన్ని అర్థం చేసుకునేటప్పుడు కొన్ని పదాల వెనకాతలు ఉన్నటువంటి భావాలు మీకు స్పష్టంగా తెలియాలి. ఆ భావాలు మీకు స్పష్టంగా తెలియకపోతే మీరు ఎంత గాయత్రి మంత్ర జపాలు చేసుకున్నా, ఎంత పెద్ద గురువు దగ్గరికి వెళ్ళినా కూడా మీకు ఏ లాభము రాదు. ఈ ప్రిన్సిపల్ అర్థం చేసుకోండి. నా భారతదేశం చాలా గొప్పది అని ఎందుకు అంటే, ఈ వర్ణ వ్యవస్థ భారతదేశంలో తప్ప ఇంకెక్కడా లేదు. ఏమిటా వర్ణ వ్యవస్థ చెప్తోంది? నువ్వు డాక్టరీ చదువుతూ ఉంటే నువ్వు డాక్టర్ అవుతావు. డాక్టర్ అయిన వాళ్ళందరూ డాక్టర్సే. వాడు ఎక్కడ పుట్టాడు, ఎవడికి పుట్టాడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆలోచించాం మనం. మనకి రోగం వస్తే డాక్టర్ అని బోర్డు కనిపిస్తే వెళ్ళిపోతాం అక్కడికి. ఎందుకు వెళ్ళిపోతాం? డాక్టర్ కనుక వాడికి నా రోగాన్ని నివారించే శక్తి ఉన్నది అని మనకి తెలుసు. ఇంకా డాక్టర్ అనేది ఒక క్యాస్ట్ కాదు, ఒక వర్గము, ఒక వర్ణము, ఒక కలర్. వాడు ఎవడైనా కావచ్చు, ఎక్కడైనా పుట్టి ఉండవచ్చు, ఏ దేశంలో అయినా పుట్టి ఉండవచ్చు. అలాగా చాతుర్వణ్యం మయా సృష్వ గుణకర్మ విభాగశ, గుణాన్ని బట్టి కర్మని బట్టి స్వభావాన్ని బట్టి నాలుగు రకాలైనటువంటి మనుషులు మాత్రమే ఉంటారు. అది సైన్స్. ఈ క్యాస్ట్ సిస్టమ్ మస్ట్ గో డౌన్. భారతదేశంలో ఈ వర్ణ వ్యవస్థ లేదు, ఇప్పుడున్నటువంటి వ్యవస్థ. నువ్వు ఎవడికి పుట్టావు, వాడికి పుట్టావు కనుక నీ క్యాస్ట్ అది. వాట్ నాన్ సెన్స్! అంచేత మొట్టమొదట జాతి, మత, కుల, లింగ విభేదాలు ముందు మనం మర్చిపోవాలి. కానీ ఆ సైంటిఫిక్ టెర్మినాలజీ మళ్లీ మనం బయటికి తీసుకురావాలి. అప్పుడు కానీ మన భారతదేశం యొక్క గొప్పతనం అర్థం కాదు. అది చెప్పాలి మనం. గాయత్రి మంత్రం చేసుకోండి, యజ్ఞాలు చేసుకోండి, కామన్, ఓకే, యు స్టార్ట్ విత్ ఇట్. కానీ అసలు భారతదేశం యొక్క గొప్పతనం ఏమిటి? ఆ వర్ణ ఆశ్రమ వ్యవస్థ ఏమిటి? ఇది పోగొట్టాలి. ఇంజనీర్, డాక్టర్, బిజినెస్ మ్యాన్, సైంటిస్ట్ లాగానే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య స్థితులు ఉంటాయి. ఇది లానివాడు శూద్రుడు అని అర్థం. ఎంఎస్సీ ఫిజిక్స్ లో జాయిన్ అవ్వాలి అంటే నువ్వు బీఎస్సీ పాస్ అయి ఉండాలి, అందులో ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉండాలి అని కండిషన్ పెడితే నీకు కోపం వచ్చి, ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ ఆల్, విద్య అందరికీ కదా, నేను ఎంఎస్సీ ఫిజిక్స్ లో జాయిన్ అయిపోతాను అని ఎవడు అంటలే. అయినా వాడికి ఏమీ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? బ్యాక్గ్రౌండ్ లేదు. ఆ బ్యాక్గ్రౌండ్ అని సంస్కారాలు అంటే మన భాష అది. అంటే ఏంటి, ఫిజిక్స్ సంస్కారాలు ఉన్నవాడు ఫిజిక్స్ చదవచ్చు, కెమిస్ట్రీ సంస్కారాలు ఉన్నవాడు కెమిస్ట్రీ చదువుతాడు. అర్థమైందా ఇప్పుడు సంస్కారాలు అంటే ఏంటో మీకు? అది అర్థం చేసుకోండి. ఏ విధమైనటువంటి సంస్కారము లేదు, అనెడ్యుకేటెడ్ అన్నాడు అనుకోండి ఎవరినైనా, వాడు శూద్రుడు అనమాట. అంటే అనెడ్యుకేటెడ్ అని అర్థం. అంతే, అదొక క్యాస్ట్ కాదు. నీకు ఫిజిక్స్ లో సీట్ ఇవ్వమయ్యా, యు ఆర్ అన్ఎడ్యుకేటెడ్ ఇన్ ఫిజిక్స్ అన్నాడు అనుకోండి, మీరు బాధపడరుగా. ఆ మానసిక స్థితి మనం భారతదేశంలో ఇవ్వాలి. అది అర్థం చేసుకోవాలి. జన్మనా జాయతే శూద్ర, సంస్కారాత్ ద్విజ్యతే. యు టేక్ ఎనదర్ బర్త్. మెడికల్ కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడు ఏమీ చేతగాని వాడిగా, ఏ విధమైనటువంటి జ్ఞానము లేకుండా జాయిన్ అవుతాడు. ఐదేళ్ళు ఆరేళ్లు డాక్టర్గా మెడికల్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత హీ కమ్స్ అవుట్ యాజ్ ఎ డాక్టర్. సంస్కారం వచ్చింది డాక్టర్గా. సంస్కారాత్ హీజ్ రీబోర్న్. డాక్టర్గా పుడతాడు. అర్థమవుతోంది భావం? అది ద్విజత్వం అంటే. యు ఆర్ రీబోర్న్ అంటే నువ్వు మారిపోయావు. ఇంకా సంస్కారాలు ఈ జన్మకి పోవు మీకు. ఇంకా నేను డాక్టర్ని అయ్యాను కానీ యాక్టర్ని అయ్యాను అంటారు చాలా మంది. యాక్టర్ అయినా హీఈస్ ఎ డాక్టర్. సంస్కారాలు పోవు కదా. ఆ ద్విజత్వం, ఆ ట్వైస్ బాండ్, ఆది పోయి ఎంత పిచ్చి అర్థరహితమైనటువంటి మానసిక స్థితిలో మనం జీవిస్తున్నామో అర్థమైంది కదా. అంచేత ముందు మీ మనస్సులు మారాలి. క్యాస్ట్ అనగా ఒక టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వ్యక్తి అని అర్థం. ఎటువంటి టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉందని చెప్తున్నాం? సంస్కారములు ఉన్నటువంటి ఎడ్యుకేషన్. సంస్కారం అంటే ఏంటో కూడా నిన్న చెప్పాను, మళ్లీ మళ్లీ గుర్తుంచుకోండి. జీవితాన్ని జీవించే కళ తెలిసినటువంటి వాడు, కాలాన్ని ఉపయోగించుకునేటటువంటి కళ తెలుసున్నవాడు, చేతనత్వాన్ని గురించి తెలుసున్నటువంటి వ్యక్తి సంస్కారవంతుడు. సంస్కారవంతుడు అంటే ఏంటో అర్థం చేసుకోండి. దీన్నే గాయత్రి మంత్రం యొక్క మూడు పాదాలంటాం మనం. కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసినటువంటి వ్యక్తి గాయత్రి మంత్ర ఉపాసకుడు. కుంభభూతని నేను 5,000 కోట్ల సార్లు అన్నానండి, మీకు సంస్కారము రాలేదు. కాలాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకోండి. హౌ టు యూటిలైజ్ టైం. నేను తర్వాత ఈ క్లాసుల్లోనే కొన్ని వెబ్సైట్స్ చూపిస్తాను. నేను 200-300 వెబ్సైట్స్ ఉన్నాయి దీని మీద. దాన్ని ఉపయోగించుకోండి. మీరు కాలాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకున్నటువంటి వ్యక్తి దివ్యుడు, సంస్కారవంతుడు. హీస్ బోర్న్ అగైన్. చేతనత్వాన్ని ఉపయోగించుకునేటటువంటి వాడు దివ్యుడు, కాన్షియస్నెస్. ఈ చేతనత్వంలో మార్పు రావాలి, ఈ కాన్షియస్నెస్ లో మార్పు రావాలి. ఈ కాన్షియస్నెస్ బ్రాడ్ గా మూడు రకాలుగా డివైడ్ చేస్తాం మనం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. మన చేతనత్వము మూడు రకాలుగా పనిచేస్తూ ఉంటుంది. మెలకుగా అయినా ఉంటాం, కలలైనా గంటూ ఉంటాం, లేకపోతే నిద్రపోతున్నాయి ఉంటాం. నిద్రపోవటం అంటే ఇంట్లో పడుకుని రాత్రి పడుకుని నిద్ర కాదు. చుట్టుపక్కల ఏమి జరుగుతుందో మీకు తెలియకపోతే మీరు నిద్రలో ఉన్నట్టే లెక్క. అంచేత ఈ మూడు స్థితులు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఐదర్ యూ విల్ బి, మీరు మెలకుగా అయినా ఉంటుంటారు, లేకపోతే కలగంటూ ఉంటారు. ఇక్కడ కూర్చున్నారు. అసలు ఈ క్లాస్కి నేను వస్తే కదా, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత పక్కనే మా స్నేహితుడు ఉంది. చాలా రోజులైందో ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళలేదు. అంచేత ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళటానికి క్లాస్కి వచ్చాను నేను. ఆర్ సంథింగ్ లైక్ దట్. అది డ్రీమ్ స్టేజ్. అంటే జరుగుతోంది ఏదో మీకు పట్టడం లేదు, కానీ మీ మనస్సు ఇంకో చేతనత్వంలో ఉంది. ఈ విద్య నేర్చుకోవాలి మీరు గాయత్రిలో. జాగ్రత్తావస్థను ఎలా ఉపయోగించుకోవాలి, స్వప్నావస్థను ఎలా ఉపయోగించుకోవాలి, నిద్రావస్థను ఎలా ఉపయోగించుకోవాలి, ఈ మూడింటిని కలిపి ఉపయోగించుకునేదే సమాధి స్థితి. అది మర్చిపోయాం మళ్ళా మనం. సమాధి అంటే ఏదో కళ్ళు మూసుకుని ఎక్కడో కూర్చోవటం అనుకుంటాం. సహజమైనటువంటి సమాధి స్థితి ఏమిటి అంటే ఈ మూడు స్టేజ్స్, జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, నిద్రావస్థ, మూడింటిని మీరు ఉపయోగించుకోగలగాలి. ఆ విజ్ఞానం మనం ఈ మూడు రోజుల్లో నేర్చుకోబోతున్నాం. కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, చేతనత్వాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, మూడోది జీవితాన్ని ఎలా ఉపయోగించుకోవాలి. మళ్ళీ చెప్తాను, ఇది సాధనాత్మకమైనటువంటి క్లాసు కనుక రిపిటిషన్ చాలా ఎక్కువ ఉంటుంది. మీ బుర్రలోకి ఎక్కాలి. మీ జీవితాలలో మూడు రకాలైనటువంటి సమన్వయం జరగాలి. ఏం జరగాలి? మొట్టమొదట జీవితం అంటే ఏమిటి, వాట్ ఈజ్ లైఫ్, మనం జీవించి ఉన్నాం అని అనుకుంటున్నాం మనం. కానీ మళ్ళీ చాలా మందికి తెలుసు మన జీవితం ఎందుకు జీవిస్తున్నాము, ఎందుకు సంపాదించుకుంటున్నాము, ఎందుకు ఈ గందరగోళాలన్నీ చేసుకుంటున్నామో మనకి తెలియదు. ఎందుకు చేస్తున్నాం అంటే అందరూ చేస్తున్నారు కనుక అదే ఆన్సర్. అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు కనుక మేము ఉద్యోగం చేస్తున్నాం. అందరూ వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారు కనుక వాళ్ళ పిల్లల్ని, మన పిల్లల్ని చదివిస్తున్నాం. అందరూ వాళ్ళ వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తున్నారు కనుక మనం పెళ్లిళ్ళు చేయాలి. చాలా మంది నా దగ్గరికి వచ్చి అడుగుతారు, మాస్టారు పక్క వాళ్ళు అడుగుతున్నారండి మీ అమ్మాయికి పెళ్లి ఎప్పుడు చేస్తారని. నువ్వు అడగటం లేదా అనిపిస్తున్నాను. వాళ్ళని ఏమన్ను నేను, ఆ ప్రశ్నలో ఉన్నటువంటి రాంగ్ యాటిట్యూడ్ మీకు అర్థమవుతోందా? పక్క వాళ్ళు అడగకపోతే మీరు పెళ్లి కూడా చేయలేము మీ అమ్మాయికి. పక్క వాళ్ళు పుడుస్తూ ఉంటే ఏమమ్మా వయసు వచ్చేసింది ఇంకా మీ అమ్మాయికి పెళ్లి చేయవా అంటూ ఉంటే పెళ్లి చేస్తాం. పబ్లిక్ ఒపీనియన్ ఈజ్ రూలింగ్ అస్. ప్రజాభిప్రాయము మనని ఈనాడు కంట్రోల్ చేస్తుంది. మన అభిప్రాయాలు మనని కంట్రోల్ చేయటం అనేది ఫ్రీడమ్, ముక్తి. ఇతరులు ఏమనుకుంటున్నారో మాకు అనవసరం. నేను నా జీవితాన్ని నాకు కావలసినటువంటి ధోరణిలో మార్చుకుంటాను అనేటటువంటి స్థాయి రావటము ద్విజత్వం. ప్రజాభిప్రాయానికి నేను విలువ ఇవ్వను. నా జీవితం అంటే ఏంటో నాకు తెలుసు. ఈ కాలంలో ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా, ఎంత గొప్ప ప్రజా లీడర్ అయినా, ఎవరికి జీవితం అంటే ఏంటో తెలియదు. నోబడి నోస్ వాట్ ఈజ్ లైఫ్. మొదట అది మనం నేర్చుకోబోతున్నాం. రెండోది ఏంటి, ద లైఫ్ ఇస్ కంట్రోల్డ్ బై టైం. జీవితము అంతేనే కాలము. కాలోస్మి లోకస్య ప్రవృత్తి. ఆ కాలము ఇట్ గోస్ ఆన్ ఫ్లోయింగ్. టైమ్ ఈజ్ మనీ అంటారు చాలా మంది. టైమ్ ఈజ్ నాట్ మనీ, ఇట్ ఈజ్ సంథింగ్ మోర్. ఇంకేదంటే డబ్బును మీరు అప్పుగా తెచ్చుకోవచ్చు, రేపు రాబోయేటటువంటి డబ్బుని ఈనాడు మీరు ఏంటంటారు దాన్ని, ఏ విధమైన భయం అంటారు, వినిపించలే క్రెడిట్. కాలాన్ని మీరు క్రెడిట్ తెచ్చుకోలేరు. రేపు ఇవాళ జీవిస్తాను అనలేవు నువ్వు. ఇంకోటి ఏంటి, రాబోయే క్షణాన్ని ఈ క్షణంలో జీవిస్తాను అనలేవు నువ్వు. ప్లస్ అందరికీ కూడా ఈక్వల్ గా నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ 24 అవర్స్ మీకు లభిస్తూనే ఉంటాయి. ఎక్కువ లభించదు, తక్కువ లభించదు. అందరికీ యూనిఫామ్, గ్రేటెస్ట్ కమ్యూనిజం. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీకు ఇవ్వాల్సి, నువ్వు బతికి ఉన్నావు అంటే ఆ రోజులో నీకు 24 అవర్స్ ఉంటాయి. దాన్ని ఎలా ఉపయోగించుకుంటావు అన్నది నేర్చుకోవాలి మనం. అది మనం రెండోది, వాట్ ఈజ్ లైఫ్ నేర్చుకుంటాం, వాట్ ఈజ్ టైమ్ అండ్ హౌ టు యూజ్ ఇట్ నేర్చుకుంటాం. ఇదంతా కాకుండా మూడోది ఏంటంటే చేంజ్ ఆఫ్ కాన్షియస్నెస్. చేతనత్వాన్ని ఎలా మార్చుకోవాలో మనం నేర్చుకుంటాం. ఈ మూడు ఎవరైతే చేసుకోగలుగుతారో, అంటే జీవితం మీద ఆధారపడేటటువంటి వాడు బ్రాహ్మడు, హీ నోస్ వాట్ ఈజ్ లైఫ్. మందులు ఇచ్చేవాడు డాక్టరు, బిల్డింగ్లు కట్టేవాడు ఇంజనీరు, ఎలక్ట్రిసిటీని కరెక్ట్ చేసేవాడు ఎలక్ట్రీషియన్, కెమిస్ట్రీ చేసేవాడు కెమిస్ట్రీ లాగే, బ్రాహ్మిన్ అంటే ఏమిటి అంటే హీ నోస్ వాట్ ఈజ్ లైఫ్. అందుకని వాడికి అంత విలువ, బికాజ్ హీ నోస్ వాట్ ఈజ్ లైఫ్. చేతనత్వాన్ని మార్చేవాడు క్షత్రియుడు, కాలాన్ని ఉపయోగించుకునేవాడు వైశ్యుడు. ఇది గుర్తుంచుకోండి మీరు. అది అక్కడ చెప్పింది. ఇది అంతా చెప్తూ జియో పాలిటిక్స్ గురించి చెప్తూ ఇదంతా నేను మీకు చెప్పాను. నేను జియో పాలిటిక్స్ ఏంటో అర్థం చేసుకుందాం. కనీసం ఒక మనం ప్రార్థన చేద్దాం.
ప్రపంచం యొక్క భౌతిక భౌగోళిక రూల్ అయినది బట్టి దానికి తగినటువంటి మంచి రూలర్ చూస్తారు. అలా జాగ్రత్త ఎక్కువైతే రాబోయేటువంటి రోజుల్లో ప్రతి కూడా అవ్వచ్చు. దాని యాక్టింగ్ డాక్టర్ అనేటువంటి ఒక మహానేత మూడు ఇష్టాలు పవర్
ఆ పుస్తకాలు తెలియనటువంటి వాళ్ళు అద్భుతమైనటువంటి పొలిటీషియన్స్ గా మారారు. వాళ్ళ పేర్లు నేను ఎందుకు చెప్పలేను అంటే వాళ్ళు ఇష్టపడరు. ఈ పుస్తకాలు చదివి మేము పొలిటీషియన్స్ అయ్యాము అని చాలా మంది చెప్పారు నాకు, సక్సెస్ఫుల్ పొలిటీషియన్స్. అందులో ఇద్దరు చీఫ్ మినిస్టర్స్ కూడా. ఈ మూడు పుస్తకాలు ఫ్యూచర్ షాక్, థర్డ్ వేవ్, పవర్ షిఫ్ట్, ఆల్విన్ టాఫ్లర్. అంచేత చదివిన పుస్తకాన్ని మీరు ఉపయోగించుకుంటే మీకు లాభం తప్ప చదివేవండి అంటే ఏం లాభం? జియో పాలిటిక్స్ గురించి చెప్తే ఇది నేను చెప్పాను. ఆ పుస్తకాల్లో ఈడీ అమీన్ డౌన్ఫాల్ ఆఫ్రికాలో బాంబేలో జరిగినటువంటి స్టూడెంట్ స్ట్రైక్కి లింక్ ఉంది అని ప్రూవ్ చేస్తాడు. స్టూడెంట్స్ స్ట్రైక్ కారణం లేకుండా చేసేటటువంటి స్ట్రైక్కి ఈడీ అమీన్ ఇన్ సౌత్ ఆఫ్రికా, వాడు రాజ్యం కూలిపోవటానికి లింక్ చూపిస్తాడు. అందులో ఫ్యూచర్ షాక్ బుక్ అది, హరికథలు కావాలి, ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్, జియో పాలిటిక్స్. జియో పాలిటిక్స్ అంటే ఏం చెప్పానో అర్థం చేసుకోండి, మీరు ఉన్న భౌగోళిక క్షేత్రానికి అనుగుణ్యంగానే మీ లీడర్షిప్ ఉంటుంది. అది ఎంత ఇంపార్టెంట్ పాయింట్ మీరు అర్థం చేసుకోండి. అంటే ఏంటి, భౌగోళికమైనటువంటి మార్పులు వస్తే లీడర్షిప్ మారిపోతుంది. ఆ రహస్యం తెలుసుకున్నవాడు ఏం చేయగలడో ఊహించుకోండి. దట్ ఈస్ వాట్ హిట్లర్ వాంటెడ్ టు డూ. కానీ అతని కంటే ఎక్కువ ఈ విద్య తెలుసున్న వాళ్ళు హిమాలయాల్లో ఉన్నారు. వాళ్ళు ఆపుండకపోతే హిట్లర్ని ఎవరు ఆపుండలేకపోదురు. ఆ సైన్స్ తెలిసింది కనుక వాడి. అంతేత మీ జీవితాలలో మార్పు రావాలి అంటే ఏం చేయాలి? మీరు మీ భౌగోళికమైనటువంటి వాతావరణాన్ని మార్చుకోవాలి. సింపుల్ లాజిక్. అందుకని ఏం చెప్తాం? ఓ దేవాలయం పెట్టుకోండి, దేవాలయంలో కలవండి. మీరు దేవాలయానికి వెళ్ళం మనం, వెళ్తే ఏం లాభం ఉంది అంటారు. సైన్స్ ల్యాబొరేటరీకి వెళ్తే ఏం లాభం ఉంది అని ఒక్కడు అడగడు. కానీ దేవాలయాలకు వెళ్తే ఏం లాభం అని ఎందుకు అడుగుతున్నావు అంటే ఈ సైన్స్ తెలియదు మనకి. టోపోగ్రఫీ, స్పేస్, దేవాలయాలలో ఉండేటటువంటి స్పేస్ ఒక విశిష్టమైనటువంటి మానసిక స్థితిని మార్చేటటువంటి పవర్ కలిగి ఉంటుంది. భారతదేశము మొత్తం ప్రపంచంలో ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవడానికి తగిన జియో వైబ్రేషన్స్ కలిగి ఉంది. అందువల్ల భారతదేశం చాలా గొప్పది. భారతదేశంలో పుట్టినటువంటి వాడు చాలా గొప్పవాడు. యు ఆర్ నేచురల్లీ ఏ స్పిరిచువలిస్ట్. కానీ మనకి స్పిరిచువలిజం మీద ఇంట్రెస్ట్ లేదు కనుక ఆ న్యాచురల్ గా ఉన్న టాలెంట్ ని కూడా వేస్ట్ అయిపోతుంది. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నాకు స్నేహితుడు ఉండేవాడు అమర్నాథ్ కుండు అని. నేను ఇంటర్మీడియట్ చదివాక బీఎస్సీలోకి వచ్చాను. నేను బీఎస్సీ థర్డ్ ఇయర్లోకి వచ్చినప్పుడు అతను ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు. అంటే ఎన్నేళ్ళు ఫెయిల్ అయ్యాడు? 3 ఏళ్ళు ఫెయిల్ అయ్యాడు. అతనికి ఆర్టిస్ట్ అవుదామని ఉంది. వాళ్ళ నాన్న డాక్టరే. అంతేత వాళ్ళ అబ్బాయిని ఏం చేద్దాం అనుకున్నాడు? డాక్టర్ చేయాలని. నాతో ఎప్పుడో మొత్తం చెప్పుకుంటూ ఉండేవాడు, నాకు ఇది మిస్ చేస్తుంది రామకృష్ణ, నాకేమో బొమ్మలు అవి వేసుకోవటం చాలా ఇష్టం, బొమ్మలు వేసుకుంటే ఏం చేస్తావురా, ఏం జీవిస్తావురా, నువ్వు డాక్టర్ కా, నా ప్రాక్టీస్ అంతా నీకు ఇస్తాను, యాజ్ ఇఫ్ ఇట్ కెన్ బి గివెన్. మూర్ఖత్వం అలా ఉంటుంది. సరే, ఒకరోజు కలకత్తా నుంచి కాశీకి వాళ్ళ తాతగారు వచ్చారు. అప్పుడు నాతో అతను అన్నాడు, నువ్వు మా తాతగారితో అయినా చెప్పిన ఆయన మా నాన్నకి చెప్పమని, నాకు వద్దు బాబు, నేను డాక్టర్ నవ్వను, నాకు అవ్వాలని లేదు అని. సరే వాళ్ళ తాతగారిని కూర్చోబెట్టిస్తే వాళ్ళ తాతగారు వాళ్ళ అబ్బాయికి చెప్తే చివరికి అతన్ని బెనారస్ హిందూ యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ లో చేర్పించారు. నౌ హీ ఈజ్ ఎర్నింగ్ 80,000 రూపీస్ పర్ మంత్ బొమ్మలేస్తూ. మొన్న ఎప్పుడో రిజైన్ చేసి చెప్పారు. అతని డబ్బు కావాల్సి వచ్చినప్పుడు ఒక బొమ్మ గీసి ఇచ్చేస్తాడు, 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటాడు. హీ ఎంజాయ్స్ లైఫ్. మళ్ళా డబ్బు అవసరం అవుతే ఎస్ ఐఎమ్ రెడీ టు పెయింట్ అంటాడు. ఎందుకు చెప్తున్నాను ఇది? మనకి సహజ స్వభావం అయినటువంటి దాన్ని ఉపయోగించుకోగలిగితే మీరు ఆనందంగా శాంతిమయంగా ఉండటమే కాకుండా ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని సుఖాలు పొందవచ్చు. భారతదేశంలో పుట్టి ఆధ్యాత్మికతను వదిలేసి విదేశాలకు మనం పరిగెత్తిపోతూ ఉంటే మనకి సుఖాలు రావు. అది మీకు అర్థం అవ్వాలి. మీకు నచ్చుతుందా నచ్చదా అనేది కాదు ఇక్కడ కావాల్సింది. వాట్ ఈస్ ఫ్యాక్ట్, దాన్ని అర్థం మనం చేసుకోవాలి. భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళ యొక్క నియతి ఏమిటి అంటే హీ షుడ్ బి ఏ స్పిరిచువలిస్ట్. తెలిసినా తెలియకపోయినా మన మానసిక స్థితి దానికి అనుగుణ్యంగానే ఉంది. మీరు ఆలోచించండి, భారతీయులుగా పుట్టినటువంటి వాడికి ప్రారంభం గురించి చెప్పక్కర్లేదు, కర్మ సిద్ధాంతం గురించి చెప్పక్కర్లేదు, పునర్జన్మల గురించి చెప్పక్కర్లేదు. ఇది బేసిస్ ఆధ్యాత్మిక విద్యకి. నెక్స్ట్ స్లైడ్. ఈ బేసిస్ అర్థం చేసుకుని నేను చెప్పిన విషయాలను మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ క్లాసులు మీరు అటెండ్ అయిన తర్వాత ఇప్పుడున్నటువంటి క్యాస్ట్ సిస్టమ్ అర్ధరహితమైనది అని మీకు అర్థం అవ్వాలి. ఈనాడు ఉన్నటువంటి జాతి మత కుల లింగ విభేదాలు అనవసరమైనటువంటివి. యు త్రో దెమ్ ఇన్ టు ది వేస్ట్ బాస్కెట్. ఆ ఆలోచన మీరు కడిగేసుకోవాలి. ఇది అర్థం అవ్వాలి. రెండవది ఏమర్థం అవ్వాలి? ఆధ్యాత్మికత అంటే మంత్ర జపం కాదు, గురువు కాళ్ళు పట్టుకోవటం కాదు, ఓ దేవత యొక్క అనుగ్రహాన్ని అడుక్కోవటం కాదు. మూడు విశేషమైనటువంటి విషయాలు మీకు అర్థం అవ్వాలి. జీవితం అంటే ఏమిటి? ద సైన్స్ ఆఫ్ లైఫ్, జీవ విజ్ఞానము, ఈనాడు బయోకెమిస్ట్రీ అటువైపే వెళ్తోంది, జెనెటిక్ ఇంజనీరింగ్ అటువైపే వెళ్తోంది. ఇట్ ఇస్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ లైఫ్. చేతనత్వం గురించి మీకు తెలియాలి అంటే మెలకుగా ఉన్నప్పుడు ఎలా చేయాలి, స్వప్నావస్థను ఎలా ఉపయోగించుకోవాలి, నిద్రావస్థను ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి. జాగ్రత్తావస్థను ఉపయోగించుకునేటటువంటి వాడు బ్రాహ్మడు, స్వప్నావస్థను ఉపయోగించుకునేటటువంటి వాడు క్షత్రియుడు, నిద్రాస్థితిని ఉపయోగించుకునేవాడు వైశ్యుడు. ఈ నామెన్క్లేచర్ మీకు తెలియాలి. మనం కొత్తగా కొత్త సైంటిఫిక్ వర్డ్స్ మనం డెవలప్ చేయక్కర్లే. మన ఋషులు వాడినటువంటి పదాలకి సవ్యమైనటువంటి అవగాహన మనకు ఉంటే చాలు. ఇంకా హూఇజ్ ఎ బ్రాహ్మిన్ అంటే వన్ హూ నోస్ హౌ టు లివ్ వేక్ఫుల్, జాగ్రత్తావస్థ ఎలా బతకాలో జీవించి చూపించేవాడు బ్రాహ్మణుడు. స్వప్నావస్థను ఎలా ఉపయోగించుకోవాలి, డ్రీమింగ్, వరల్డ్ కాన్కర్ చేసేయాలి అని హిట్లర్ డ్రీమ్ చేశాడు. క్షత్రియుడు అంతే కదా, నేను ఆ రాజ్యాన్ని గెలిచేయాలి, వాడిని గెలిచేయాలి, వీడిని గెలిచేయాలి. డ్రీమ్ వరల్డ్, డ్రీమ్ వరల్డ్ ని కంట్రోల్ చేసుకునేటటువంటి వాడు క్షత్రియుడు. నిద్రాస్థితి, ఎక్కడున్నానో అక్కడ బాగానే ఉన్నాను నేను, నేనున్న చోటకే కస్టమర్ రావాలి, తీసుకోవాలి, వాడు వెళ్ళిపోవాలి, నేను అక్కడికి కదను. ఇది బై బర్త్ కాదు, ఇది అర్థమవుతే గాయత్రి మహావిద్యాన్ని యొక్క ఫస్ట్ పాయింట్ నీకు అర్థమైపోయిందంటే అంటే ఇది పోవాలి. కానీ ఇది అంత ఈజీగా పోదు. మనలాంటి వాళ్ళము అవగాహన చేసుకుని మన మనస్సుని శుభ్రపరుచుకుని ఈ సిస్టమ్ని అర్థం చేసుకుని ఇవి ఎలా ఉపయోగపడతాయో మనకి తెలుసుకుంటే చాలా మార్పులు వస్తాయి. ఇంకా ఫస్ట్ పాయింట్ అది అర్థం చేసుకోండి. ఇది అర్థం చేసుకుంటుందని మీకు ఇంకో విషయం కూడా తెలిసింది. ఏం తెలిసింది? బ్రాహ్మణ క్యాస్ట్ అంటే మిగతా రెండు ఉండవు అని కాదు, క్షత్రియుడు అంటే మిగతా రెండు ఉండవు అని కాదు, అందరూ అన్నీను. పాయింట్ అర్థమైందా? మీరు యొక్క గుణకర్మ స్వభావాన్ని బట్టి అప్పుడు మీరు ఆ క్యాస్ట్ లో ఉంటారు, ఆ జాతిలో ఉంటారు, ఆ వర్ణంలో ఉంటారు, ఆ ఆశ్రమంలో ఉంటారు. కాలేజీలో లెక్చరర్ ఆశ్రమంలో ఉంటావు, ఇంటిలో ఫాదర్ గానో పేరెంట్ ఆశ్రమం గానో ఉంటావు, స్నేహితులతో ఉన్నప్పుడు స్నేహితుల ఆశ్రమంలో ఉంటావు. అంటే ఒక డివైడింగ్ లైన్ మీరు గీయలేరు క్యాస్ట్కి. తర్వాత దాచిన మనం ఎందుకు చేసేసుకున్నాము అంటే జన్మ యొక్క ఇంపార్టెన్స్ మనకి తెలియదు. జన్మ పునర్జన్మ కర్మ సిద్ధాంతం ఉన్నటువంటి వ్యవస్థలోనే ఈ విషయాలు అర్థం అవుతుంది. ఇప్పుడు ఏం చెప్పాను నేను? జియోపాలిటిక్స్, మీరు ఉన్నటువంటి భౌతిక వాతావరణాన్ని మారుస్తుంది మనసులు మారిపోతాయి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక క్లాసులో ఒక రోజులో ఇవి మీరు అవగాహన చేసుకోలేదు అంటే నోట్ చేసుకుని చెప్తున్నాను, చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మొట్టమొదటిది ఏం చెప్పానో అర్థం చేసుకోండి. మన భారత దేశాన్ని సర్వనాశనం చేసుకుని ఏంటంటే వాడనే వస్తుంది, అర్ధరహితమైనటువంటి వాడనే వస్తుంది, మీ జన్మతో ఇచ్చేటటువంటి వాడనే వస్తుంది. నాట్ దాట్ జన్మనా జాయతి సుగ్రహ సుగ్రహ అంటే అర్థం ఏంటంటే అనేది చేయడం అర్థం అర్థం అంటే తత్వే మీకు బాధపడేటటువంటి ఏం లేదు. ఆ సాక్షి అర్థం చేసుకోండి. సూర్యుడు అంటే ఎవడు అంటే అనెడ్యుకేటెడ్. ఎందుకు అనెడ్యుకేటెడ్? అబౌట్ లైఫ్, అబౌట్ కాన్సెప్ట్, అబౌట్ టైం. ఈ మూడింటి విషయానికి తెలియనటువంటి వాడు సూర్యుడు, అది డెఫినేషన్. జీవితం అంటే ఏంటో తెలియనటువంటి వాడు, కాలము అంట తెలియనటువంటి వాడు, చేతనత్వము అంటే ఏమిటో తెలియనటువంటి వాడు శూద్రుడు అంతే. ఆ విధంగా ఆలోచించుకుంటే ఈనాడు మానవ శరీరధారులందరూ కూడా శూద్రులే. అది చెప్పాడు వీరబ్రహ్మం గారు రాబోయేటటువంటి రోజుల్లో వీళ్లే రాజ్యం ఎలుతారు అంటే ఒక క్యాస్ట్ గురించి చెప్పలేదు ఆయన. ఈ మూడు విషయాలు తెలియనటువంటి వాళ్లే రాజ్యం చేస్తారు. ఏ మూడు విషయాలు తెలియనటువంటి వాడు? జీవితం అంటే ఏంటో తెలియదు, చేతనత్వం అంటే ఏంటో తెలియదు, టైం అంటే ఏంటో తెలియదు. ఇవి గాయత్రి యొక్క మూడు పాదాలు. గాయత్రి మహావిజ్ఞానంలో ఫస్ట్ పేజీలోనే గాయత్రి కల్పవృక్షం బొమ్మ ఉందనుకుంటా, అదే ఆ మూడు, కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము. జ్ఞానయోగం చేసేటటువంటి వాడు బ్రాహ్మడు, కర్మయోగం చేసేటటువంటి వాడు క్షత్రియుడు, భక్తి యోగం చేసేటటువంటి వాడు వైశ్యుడు అని అర్థం. ఇప్పుడున్న కాన్సెప్ట్ ని బుర్రలోకి తెచ్చుకోకండి దయచేసి. అది తెచ్చుకున్నారంటే నేను చెప్పేది ఏది అర్థం కాదు మీకు. కర్మయోగి క్షత్రియుడు, హి డస్ ఇట్ అంతే. భక్తియోగి వైశ్యుడు, జ్ఞానయోగి బ్రాహ్మణుడు. ఈ డివిజన్ అర్థం చేసుకోండి. దాని తర్వాత చాలా చాలా ముఖ్యమైనది నేను చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. కొన్ని జీవపాలు స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చి నేర్చుకుంటాం, దట్ ఈస్ జియోపాలిటిక్స్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, దట్ ఈస్ జియోపాలిటిక్స్. అంటే అర్థం ఏం చెప్తున్నాను, ఒక చోట ఒకే రకమైనటువంటి సేవలు అందించేటటువంటి క్షేత్రాలను మనం జియోపాలిటిక్స్ అంటాం. పాలిటిక్స్ అంటే నేను పాలిటిక్స్ గురించి మాట్లాడుతుంటే మానసిక స్థితి గురించి మాట్లాడుతున్నాను. ఇంజనీరింగ్ నేర్చుకోవాలి అంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళవచ్చు. భోజనం చేయాలి అంటే ఇంజనీరింగ్ కాలేజీ వెళ్ళిన హోటల్స్ కట్టాం, 5-star హోటల్స్, 7-star హోటల్స్, ఎవరి తెలియాలి 8-star హోటల్స్. అర్థమవుతుందా? ఇది జియోపాలిటిక్స్ అండి. అంటే ఒక ప్లే ఒక టైప్ ఆఫ్ సేవ బికాస్ నేచర్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ మెకానిజం. భారతదేశంలో ఆధ్యాత్మిక విద్య నేర్చుకునే అది మనము నేర్చుకోవటం లేదు కనుక భారతదేశం ఇలా దుస్థితిలో ఉంది. మళ్లీ ఆధ్యాత్మిక విజ్ఞానం కనుక బయటికి వస్తే మళ్లీ భారతదేశము ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని అందజేయగలదు. అది మనం ప్రయత్నం చేస్తున్నాం. దానికి నేచర్ సహకరిస్తుంది, ప్రకృతి సహకరిస్తుంది, కాలము సహకరిస్తుంది, ఈ లైఫ్ సహకరిస్తుంది. ఈ మూడు సహకరిస్తాయి కనుక ఈ మూడింటిని ఉపయోగించుకునేటటువంటి విజ్ఞానాన్ని గాయత్రి మహావిజ్ఞానంగా మనం నేర్చుకుంటున్నాం. అది అర్థం చేసుకోండి. అంటే ఏమవుతారు మీరు గాయత్రి మంత్రాన్ని నేర్చుకుంటే? యూ విల్ బికమ్ వరల్డ్ లీడర్, జగద్గురు. భారతదేశంలో పుట్టినటువంటి వ్యక్తులకే వరల్డ్ టీచర్స్ అనేటటువంటి పేరు ఉంది. ఇంకా మిగతా చోట్ల వరల్డ్ టీచర్స్ లేరు. ప్రపంచానికి ఎందుకు మార్గదర్శనం చేయగలరు అంటే ఎవడు ఎక్కడ పుట్టినా, ఎవడు ఎక్కడ జీవిస్తున్నా కూడా ఈ మూడు రకాలుగానే జీవించాలి. జీవితాన్ని అయినా నేర్చుకుంటూ ఉండాలి వాడు, చేతనత్వం గురించి అయినా నేర్చుకుంటూ ఉండాలి, లేకపోతే కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలని నేర్చుకున్నాను. అంచేత గాయత్రి మహావిజ్ఞానం అంటే అందరికీ పనికొచ్చేటటువంటి విజ్ఞానం. ఏ ఒక్కటి తెలిస్తే అన్నీ తెలుస్తాయో ఆ విజ్ఞానం, అది ఇంపార్టెంట్. ఉపనిషత్తుల్లో ఒక కథ వస్తుంది. ఉద్దాలక మహర్షి శ్వేతకేతుని అడుగుతాడు, నువ్వు తపస్సు చేసుకోవటానికి వెళ్ళావు కదా, ఏం నేర్చుకొచ్చావని. సరే, ఆ శాస్త్రం నేర్చుకున్నాను, ఈ శాస్త్రం నేర్చుకున్నాను, అది నేర్చుకున్నాను, ఇది నేర్చుకున్నాను అని చెప్తాడు. ఏ ఒక్కటి నేర్చుకుంటే అన్నీ తెలుస్తాయో అది నేర్చుకున్నావా అంటాడు. లేదండి, ఆ సైన్స్ మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. ఇదేనా రెండో స్లైడ్? రెండో స్లైడ్ పెట్టమా, స్లైడ్ నెంబర్ 2. ఒక 7:30 అయిపోయింది, ఇంకొక 5 మినిట్స్ ఎక్స్ట్రా తీసుకుంటాను. కానీ రేపటి నుంచి మాత్రం టైమే. ఇవాళ ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటున్నాను అంటే మీరు కొంచెం లేట్గా మొదలెట్టే మనం క్లాస్. ఆధ్యాత్మికత ఒక సైన్స్, మూల కారణము వెతికి పట్టుకునే విజ్ఞానమే సైన్స్. సైన్స్ అంటే అర్థం ఏంటి అంటే వీ గో టు ద ఫండమెంటల్స్. ఏ విజ్ఞానమైనా కూడా దానికి మూలం ఏమిటో వెతుక్కునేటటువంటి విద్యని సైన్స్ అంటాం మనం. కెమిస్ట్రీ ఉంది, వాట్ ఈజ్ మ్యాటర్ అని మొదలెడతాం. ఈ పదార్థం ఆ పదార్థం కలిస్తే ఏమవుతుందని నేర్చుకుంటూ నేర్చుకుంటూ చివరికి మూడు ఫండమెంటల్ పార్టికల్స్ లోకి వెళ్ళాం, ప్రోటాను, ఎలక్ట్రాన్, న్యూట్రాన్. ఇంకా దాంతో మొత్తం కెమిస్ట్రీ డెవలప్ చేశాం మనం. అలాగే మొత్తము ఆధ్యాత్మిక విద్య మూడు మూల కారణాల మీద ఆధారపడి ఉంటుంది. ఏంటా మూడు మూల కారణాలు ఇప్పుడు చెప్పగలరా మీరు? లైఫ్, కాన్షియస్నెస్, టైం, జీవితము, చేతనత్వము, కాలము. ఈ మూడింటి మీద ఆధారపడినటువంటి విజ్ఞానము సైన్స్. కెమిస్ట్రీ ఏంటి అంటే ఏం చెప్తాం మనం? ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఫిజిక్స్ గురించి చదివితే వాడు మూడు రకాలైనటువంటి ఫోర్సెస్ గురించి మాట్లాడతారు. ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, ఎలక్ట్రో మ్యాగ్నెటిజం, కాంబినేషన్ ఆఫ్ దట్. అర్థమవుతుంది కదా? ఇక్కడ సైన్స్ అంటే ఏంటి అంటే మూల కారణాన్ని వెతికిపట్టుకోవడం. భారతీయులు జీవించటానికి మూడు మూల కారణాలు ఉన్నాయని పట్టుకున్నారు. ఒకటి, నువ్వు జీవించి ఉండాలి. రెండవది, నువ్వు చేతనత్వంలో ఉండాలి. మూడవది, నీకు టైం దొరకాలి. ఈ మూడు లాగా నువ్వు జీవించి ఉండకపోతే ఏమీ చేయలేవు. నీకు చేతనత్వం లేకపోతే ఏమీ చేయలేవు. చేతనత్వం ఉంది, జీవించి ఉన్నావు, కానీ నీకు టైం దొరకలేదు, ఏమీ చేయలేవు. రావణాసురుడు ప్రపంచాన్ని గలగలలాడి చేస్తున్నాడు అంటే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే టైం రావాలండి. అంతవరకు నేనే ఏమీ చేయలేను. టైం వచ్చినప్పుడు వాడే సర్వనాశనం అయిపోతాడు. ఇంకా అవి మూడు ఫండమెంటల్, లైఫ్, కాన్షియస్నెస్ అండ్ టైం. గుర్తుంచుకోండి, అది మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. అది ఒక రోజులో నేర్చుకోగలరా మీరు? నేను ఈ మూడు రోజుల్లో మీకు కావలసినటువంటి డైరెక్షన్ ఇవ్వగలను, పుస్తకాలు ఇవ్వగలను. మీరు ఆ పుస్తకాన్ని సీరియస్గా చదవాలి. గాయత్రి మహావిద్యాన్ని నేను తీసేసుకుందామండి, అలంకరించుకుంటా ఉంటే సరిపోదు. నేను చెప్పినటువంటి దృష్టికోణాల్లో మీరు చదువుకోవాలి దాన్ని. ఎన్నాళ్ళు చదవాలి? మొట్టమొదట మెట్రికులేషన్ 10 ఏళ్ల వరకు ఒక విధమైనటువంటి జనరల్ విద్య నేర్చుకుంటారు. దాని తర్వాత ఇంటర్మీడియట్, 2 ఏళ్ళు లైఫ్ డిసైడింగ్ కోర్స్, టెక్నికల్ కోర్స్కి వెళ్తాడా, ఏ విధమైనటువంటి విద్యకు వెళ్తాడో నేను ఇంటర్మీడియట్ కోర్స్ చదువుతాం. దాని తర్వాత 3 ఏళ్ళు డిగ్రీ, దాని తర్వాత 2 ఏళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్, దాని తర్వాత జీవిత పిహెచ్డికి 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఎంతో పడుతుంది. అంచేత మొత్తం మీద 10+2, 12+3, 15+2, 17+3, 20 ఇయర్స్, 20 ఏళ్ళు మీ జీవితంలో జాగ్రత్త అవస్థలో ఎక్కువ టైం దీనికి ఉపయోగిస్తారు. పొద్దున్న కాలేజీకి వెళ్తాడు, సాయంత్రం ట్యూషన్స్కి వెళ్తాడు, ఇంకా ఏదేదో చేస్తాడు. అంత టైం దానికి చేస్తే వాడికి డిగ్రీ వస్తుంది. ఆధ్యాత్మిక విద్యను 2 నిమిషాల పాటు గంట వాయించేసి, దీపం వెలిగించేసి, ఊదొత్తులు పెట్టేసి, మేము కూడా భక్తులమే, మేము కూడా ఆధ్యాత్మికులమే అనుకునేటటువంటి హీనమైనటువంటి మానసిక స్థితి నుంచి మనం బయటపడాలి. మనమందరము కూడా ప్రచ్ఛన్న నాస్తికులమే అంటారు గురుదేవులు. మనమందరం నాస్తికులమే. ఎందుకంటే వీ డోంట్ నో వాట్ ఇట్ ఈజ్. దీపం వెలిగించేస్తే భక్తి కాదు, ఊదొత్తి వెలిగిస్తే భక్తి కాదు. ఆ పవర్, ఆ భక్తులకు ఉన్నటువంటి పవర్ మీరు తెచ్చుకోగలిగినప్పుడు మీకు భక్తి, అది ఒక రోజులో రాదు. ఇంకా ఫస్ట్ మీరు ఏం డిసైడ్ చేసుకోవాలి అంటే కనీసము 1 సంవత్సరం పాటు రోజుకి నేను కొంతకాలము ఈ విద్య నేర్చుకోవడానికి ఉపయోగిస్తాను అని డెసిషన్ తీసుకోండి. దాన్నే మనం సమయదానము అని చెప్తాము. ముందు మీరు ఈ విద్య నేర్చుకుంటే కదా ఇతరులకు చెప్పేది. భలే దొరుకుతారు అందరూ కూడా. ఓ సేల్స్మెన్ ఉద్యోగం రావాలంటే కూడా వాడు కండిషన్స్ అవంతా చూసుకుని మీకు సేల్స్మెన్ చెప్పిస్తాడు. కానీ గాయత్రి మంత్ర ప్రచారం చేయాలంటే మీకు గాయత్రి గురించి ఏమీ తెలియక్కర్లేదు. గాయత్రి మంత్ర ప్రచారం చేసేస్తూ ఉంటారు. యజ్ఞం గురించి ఏమీ చేయక్కర్లే, తెలియదు, యజ్ఞాలు చేసేస్తూ ఉంటారు. తప్పంటే అవి ఉన్నాయి కనుక ఇప్పుడు మనం ఇవి నేర్చుకుంటున్నాం. కానీ సీరియస్గా ఆధ్యాత్మికతను ఒక విజ్ఞానంగా నేర్చుకోవాలి అంటే 1 సంవత్సరం పాటు కనీసం రోజుకి 4 గంటలు ఇవ్వండి మీరు. 1 ఇయర్ ఓపిక పట్టండి మీరు. ప్రతిరోజు 4 గంటలు ఇవ్వండి, మీ జీవితాలు మారిపోతాయి. ఇంకా మొట్టమొదట ఆ కండిషన్ మీరే దీక్ష తీసుకోండి. నేనేం దీక్ష ఇవ్వబోటం లే. యూ హ్యావ్ టు టేక్ దట్ బై యువర్ సెల్ఫ్. ఇంకేంటంటే ఆధ్యాత్మికత అంటేనే స్వతంత్రమైన విజ్ఞానము, ముక్తి, స్వేచ్ఛ. చాలా మంది నన్ను అడుగుతారు, గురువులు కర్ర పట్టుకుని నేర్పించే వచ్చు కదా అని. ఎడ్యుకేషన్ కర్ర పట్టుకుని నేర్పించగలవని అనుకుంటున్నారా మీరు? ఇజ్ ఇట్ పాసిబుల్? మీకు నేర్చుకోవాలంటే నేర్చుకోగలరు తప్ప బలవంతంగా నేర్పలేవు. ఇంకటి గురువులు ఏం చేయలేరు. గురువులు సర్వశక్తిమంతులు కదా. అలా చేసి చేసి మాయాబజార్లు వచ్చేసారా, ఇలా అని చేసి చెప్పేవాళ్ళు అలా పడిపోతాడు. అలా ఏం జరగదు. ఒకవేళ అలా జరిగినా కూడా మీకు ఉపయోగపడుతుంది, మీకు యూజ్లెస్ అది. ఇంకోటి ప్రభావం ఉన్నంత వరకే మీరు అలా ప్రవర్తిస్తే వాడి ప్రభావం వెళ్ళిపోయిన తర్వాత మీరు మళ్ళా మామూలుగా అయిపోతే ఏం లాభం? నేను ఒక సంవత్సరం పాటు రోజుకి 4 గంటలు నేను ఈ విద్య నేర్చుకోవడానికి ఉపయోగిస్తాను అని మీరు దీక్ష తీసుకోండి. ఐ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. మీరు నా దగ్గర కనుక వస్తే నేను చూస్తాను మీకు ఎందుకు రాదు ఆ విద్య. మన భారతదేశంలో వినాయక చవితి నుంచి మొదలెట్టడం అలవాటు మనకి, వినాయక పూజ నుంచి అన్ని మనం మొదలెడతాం. ఇంకేదా వినాయక చవితి నాడు నవరాత్రులు పూర్తయ్యాక, చవితి నుంచి నవరాత్రులు అంటే చతుర్దశి వస్తాం, అక్కడ అనంత పద్మనాభ వ్రతం చేస్తాం మనం. అక్కడ 14 ఏళ్ల దీక్ష ఇవ్వబడుతుంది. ఆ దీక్ష అంటే ఏంటన్నమాట, ఇప్పుడు ఏదో 14 ముళ్ళున్న తాడు కట్టేసుకుంటాం, మళ్లీ అనంత పద్మనాభ వ్రతం నాడే మనకు గుర్తొస్తుంది. ఈ మధ్యకాలంలో 1వ క్లాస్లో జాయిన్ అయిపోయాం, 10వ క్లాస్లో జాయిన్ అయిపోయాం, మెట్రిక్లో మెడికల్ కాలేజీలో జాయిన్ అయిపోయాం, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వస్తామండి. నాకు డిగ్రీ ఇచ్చేయిందంటే అట్ట జాయిన్ అయ్యామంటే అర్థం ఏంటి? ఇంకా ఆ రోజు నుంచి మీరు విశేషమైనటువంటి అధ్యయనం చేయబోతున్నారు అని. ఇంకా మన భారతీయ ఆధ్యాత్మిక వినాయక చవితి నుంచి మొదలవుతుంది. ఆ వినాయక చవితిని ఉపయోగించుకునే, జియో పాలిటిక్స్ ని ఉపయోగించుకుని గోఖలే భారతదేశాన్ని స్వాతంత్రం తెప్పించగలిగాడు. అవంతా కూడా మనం తర్వాత క్లాసుల్లో చేద్దాం. కానీ ఈ క్లాసులు నేర్చుకోవడానికి 2 విశేషమైనటువంటి మీకు పనిముట్లు కావాలి. ఆ 2 పనిముట్లనే సజల్ శ్రద్ధ లేదా చిన్న నుంచి చూడండి, సజల్ శ్రద్ధ ప్రకర్పజ్ఞ అంత మనం వాటి గురించి సాయంత్రం క్లాసులో నేర్చుకుందాం. కళ్ళు తీసుకోండి. ఈనాడు ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ తప్పు, గుణకర్మ స్వభావాల మీద మాత్రమే జాతి నిర్మించాలి తప్ప పుట్టుకతో జాతి వ్యవస్థ అనేది ఉండకూడదు. అసలు ఆ కాన్సెప్టే ఉండకూడదు. 2వది ఏం చెప్పాను, ఆధ్యాత్మికత అంటే జీవితము, చేతనత్వము, కాలాన్ని ఉపయోగించుకునేటటువంటి విద్య. చేతనత్వ విజ్ఞానము, జీవ విజ్ఞానము, కాల విజ్ఞానము, యూటిలైజేషన్ ఆఫ్ టైం, ఇవి మనం గాయత్రి యొక్క 3 పాదాలలో మనం నేర్చుకోబోతున్నాం. ఈ 3 విజ్ఞానము మనలో దానంతట అదే ఆవిర్భవించడానికి ఉపయోగపడేటటువంటి అద్భుతమైనటువంటి మంత్రము గాయత్రి మంత్రము. ఆటోమేటిక్ గా మీలో దీనికి సంబంధించినటువంటి విజ్ఞానము రూపుదాలుస్తుంది. ఆటోమేటిక్ గా ఇన్ ట్యూషన్, బయట ట్యూషన్ పెట్టుకోకల్లే, లోపలే మీకు ఈ ట్యూషన్ వస్తుంది. ఇన్ ట్యూషన్ అంటుంది అంచేత ప్రతిరోజు కరెక్ట్ గా 6 పావుకి వచ్చేసేయండి. 10 నిమిషాల పాటు మనం గాయత్రి మంత్ర జపం చేసుకుందాం, సామూహికంగా చేసుకుందాం. రెసిడెన్షియల్ కాలేజీలో వాటిలో లాగే స్టడీ అవర్స్ పెడతామే, అలాగే ఇది ఈ మంత్ర జపం యొక్క ఎఫెక్టివ్ ఏమిటి అన్నది తర్వాత క్లాసుల్లో ఈ 3 రోజుల్లో మీకు చెప్తాను. కానీ మీరందరూ కూడా ఎలాగో అలా వీలు చేసుకుని తప్పనిసరిగా రండి. మీ జీవితాలు మారిపోతాయి. రాబోయేటటువంటి రోజులలో ఈ విద్య తెలుసుకున్న వాళ్ళకే ప్రాముఖ్యత ఉంటుంది. కానీ ఒక రోజులో రాదుగా, కానీ ఎలా చేసుకోవాలో అనేది మీరు నేర్చుకుందరు. కానీ పసుపు బట్ట అయినా సరే వీలవుతే పసుపు బట్టల్లో రండి. పసుపు బట్టలు లేనటువంటి వాళ్ళు పైన వీళ్ళు కప్పుకున్నటువంటి ఎనీ ఎల్లో క్లాత్ వింటు పూర్తిగా మీకు కవర్ అవ్వాలి. అప్పుడు కానీ ఆ మంత్రం యొక్క ఎఫెక్ట్ మీకు పూర్తిగా రాదు. చేసేదేదో సిన్సియర్గా చేద్దాం. క్లాస్ అయిపోయిన తర్వాత మనం యజ్ఞం చేసుకుంటాం. ఇప్పుడు యజ్ఞం చేయబోతున్నాం మనం. ఈ యజ్ఞంలో 2 పదార్థాలు ఉంటాయి, 2 రకాలు ఉంటాయి. వాడు యజ్ఞం చేసేవాడు, 2వది యజ్ఞానికి పనికొచ్చే పనిముట్లు పదార్థాలు, హవన సామగ్రి. కళ్ళు మూసుకోండి, యజ్ఞం మొదలెట్టబోతున్నాం. ఇవాళ 5 ఆహుతులే వేస్తాం మనం. సాయంత్రము ఆహుతుల సంఖ్య పెంచుతాం. ఎంతైనా 5 నిమిషాల్లో యజ్ఞం అయిపోతుంది. అంచేత మనం ఏదో పెద్ద గందరగోళం చేయబోతున్నాం లేదు. లలితా సహస్రనామాల్లో వస్తుంది అంతర్యాగము, బహిర్యాగము. మనం బహిర్యాగం చేయబోటం లేదు, అంతర్యాగం చేయబోతున్నాం. కళ్ళు మూసుకోండి. మొత్తము చేతనత్వాన్ని మీ ఆజ్ఞాచక్రం దగ్గర తెచ్చుకోండి, అక్కడ ఒక జ్యోతి వెలుగుతోంది అనే భావన చేసుకోండి. బ్రహ్మార్పణం బ్రహ్మహృదయ. ఆజ్ఞాచక్రం దగ్గర మీది ఎంత క్లియర్ కట్ విజువలైజేషన్ ఉంటే అంత బాగా పనిచేస్తుంది. మొదటిసారి మీకు జ్యోతి కనిపించకపోవచ్చు, ఊహించుకోండి ఉందని, మెల్లిమెల్లిగా ఈ 3 రోజుల్లో వచ్చేస్తుంది మీకు. ఇతర ఆలోచనలు రానివ్వకండి. ఆ జ్యోతిలో మిమ్మల్ని మీరు కలిపేసుకోండి. యు బికమ్ వన్ విత్ దట్ ఫైర్. 5 సార్లు గాయత్రి మంత్ర ఆహుతులు ఉచ్చారణ చేస్తాం. ఆహుతులు వెయ్యం, ఆహుతులు ఉచ్చారణ చేస్తాం. ఆ జ్యోతిని చూసుకుంటూ మిమ్మల్ని మీరు ఆ జ్యోతిలో కలిసిపోతున్న ఫీలింగ్ డిజాల్వ్ ఇన్ ఇట్, మెల్ట్ ఇన్ ఇట్ ఫీలింగ్ తెచ్చుకోండి. కలిసిపోండి ఆ జ్యోతిలో, ఆ ప్రకాశంలో, ఆ జ్ఞానంలో, ఆ వెలుతురులో. నాతో పాటు మంత్రాహుతులు వేద్దాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా ఇదం గాయత్రీ ఇదం నమః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా ఇదం గాయత్రీ ఇదం నమః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా ఇదం గాయత్రీ ఇదం నమః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా ఇదం గాయత్రీ ఇదం నమః. అలాగే కదలకుండా కూర్చోండి, ఆర్తికి రెడీ చేయండి. కదలొద్దు, ఎప్పుడు గుర్తుంచుకోండి, మంత్ర జప అయిన తర్వాత అయినా యజ్ఞం అయిన తర్వాత అయినా శాంతంగా కూర్చోవాలి. కదలొద్దు, లెట్ ఇట్ సెట్. ఈ కాన్షియస్నెస్ మారాలి, ఈ చేతనత్వం మారాలి.